गर्ब्रह्मा गर्विष्णुः गर्देवो महेश्वरः गर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। రాబోయేటువంటి 3 సంవత్సరాలు మానవజాతి చరిత్రలో చాలా ప్రముఖ పాత్ర వహించబోతున్నాయి. ఎప్పుడు కూడా విద్యా విధానము మారేటప్పుడు ముందు కొంతమంది ఫోర్ రన్నర్స్గా ఉంటారు, ఆ విద్యను నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మిగతా వాళ్ళు దాని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వాళ్ళు నేర్చుకోవటం మొదలు పెడతారు. విద్యలోని ఈ పరిణామక్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముందు స్కూల్స్ కాలేజెస్లో విద్య నేర్పబడదు. ముందు కొంతమంది బుద్ధిమంతులు ఈ విధానం మారాలి, ఈ విధానము మనకి కావలసినటువంటి పరిస్థితులు నిర్మించటం లేదు అని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఒక అర్థహీనమైనటువంటి లక్ష్యహీనమైనటువంటి బతుకు బతుకుతున్నారు, పేలవమైనటువంటి బతుకు బతుకుతున్నారు. అంటే ఆ జీవితంలో ఒక ఉద్దేశ్యము లేదు, ఒక లక్ష్యము లేదు, ఒక అవగాహన లేదు. ఇది ముందు అర్థం చేసుకుంటే మనం అసలు ఈ క్లాసులు ఎందుకు చెప్పుకుంటున్నామో అర్థమవుతుంది. ప్రపంచంలో 5 రకాలైనటువంటి మనుషులు స్వంతంగా జీవిస్తారు. ఇతరులు వాళ్ల గురించి ఏమనుకుంటున్నారు అన్నది పట్టించుకోరు. వాళ్ళు ఏమంటే చచ్చినట్టు మిగతా వాళ్ళు అది వినాలి. ఆ కోవకి చెందిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే రాజనీతిజ్ఞులు. నువ్వు ఏమైనా చెప్పుకో, ఏమైనా రాసుకో, వాళ్ళదేదో జీవిత విధానం ఉన్నది, వాడు చెప్పినట్టు అందరూ వినాల్సిందే సమాజంలో. నేను వినను అంటానికి వీలు లేదు. మరి వాడికి సమాజాన్ని శాసించటానికి తగినటువంటి జ్ఞానము ఉన్నదా లేదా? ఖచ్చితంగా మనకు తెలుసు వాడికి జ్ఞానం లేదు. ఖచ్చితంగా ఈనాడు ఉన్నటువంటి రాజనీతిజ్ఞులకు ఈ మానవ సమాజం ఎటు వెళ్తోందో, ప్రపంచం ఎటు వెళ్లాలో ఏమీ తెలియదు. 10 మంది అవగాహన రాహిత్యం ఉన్నటువంటి వ్యక్తుల సమూహాన్ని వెంట వేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు చేయటం, దానికి రాజనీతి అనే పేరు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ అది రాజనీతి కాదు. మరి అర్థమైన మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి ప్రశ్న అది. రెండవది బిజినెస్. ఈ బిజినెస్ లో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏంటి అంటే డబ్బు వస్తూ ఉంటే అది కూడదు అని తెలిసినా కూడా దాన్ని అమ్ముకోవటానికి, డబ్బు సంపాదించుకోవటానికి ఒప్పుకుంటాం. ఉదాహరణకి తాగుడు, అందరికీ తెలుసు. కానీ ఎందుకు అది కొనసాగుతోంది? దానివల్ల వచ్చేటటువంటి ట్యాక్స్. నువ్వు కనుక సడన్ గా ఇప్పుడు తాగుడు కనుక మానిపించేసి అమ్మకం మానిపించేయటం పెద్ద కష్టమేం కాదు, గవర్నమెంట్ రన్ అవ్వదు. అంటే బిజినెస్ లో మనం ఏం చేస్తున్నాం, ఏది కూడదో అది అమ్ముతూ ఉంటే కూడా నిస్సహాయంగా నపుంసుకోల్లాగా జీవిస్తున్నాం. నోరెత్తి కూడా మనం చెప్పలేము ఇది తప్పు అని. మన బస్సులో పక్క సీట్లోనే వాడు సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఎవరికి దమ్ము లేదు నోరు తెరిచి చెప్పటం. నాకు దమ్ము లేదు, నేనే విర్రని కాదు, నేనే హీరోని కాదు సినిమాలో లాగా, అందరినీ నేను చిత కొట్టలేను. అంతే, ఇలాగా సమాజం యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నం చేయగలను. రాజనీతిజ్ఞులు, బిజినెస్ పీపుల్, ఇంకా సైంటిస్టులు, వీళ్ళిద్దరి చేతిలో అమ్ముడుపోతున్నారు. హిట్లర్ టైం దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా పొలిటీషియన్స్ కి బిజినెస్ పీపుల్ కి ఉపయోగపడేటటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ డెవలప్ అవుతోంది తప్ప మానవ సమాజ భవితవ్యానికి ఉపయోగపడేటటువంటి వైజ్ఞానిక అనుసంధానము జరగటలేదు. ఐన్స్టీన్ తర్వాత నాకు తెలిసి సైంటిస్ట్ ఎవడూ రాలే, ఎవడూ రాలేదు. సైన్స్ చదువుతున్నటువంటి దద్దమ్మలు కూడా మేము సైన్స్ చదువుతున్నాం అనేటటువంటి మూర్ఖత్వంలో జీవిస్తున్నారు తప్ప సైన్స్ ఏం చదవటం లేదు, టెక్నాలజీ చదువుతున్నారు. ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ కొత్త విషయాలు ఏం అవగాహన చేయటం లేదు, ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్స్ప్లాయిట్ చేయటానికి ఎలా ఉపయోగించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక పెద్ద లిస్ట్ రాసేస్తాడు. రాయొచ్చా రాయకూడదా నేను దాని గురించి మాట్లాడే హక్కు లేదు, కానీ చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటి అంటే అనవసరమైనటువంటి మందులు వాడబడుతున్నాయి, అనవసరమైనటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అల్ట్రాసౌండ్స్ కానీ ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ కానీ అలాగా వాడకూడదు మానవ శరీరం మీద, అది డాక్టర్లకి తెలుసు. మరి ఏం చేయాలి వాడు? ఒక 2 కోట్లు పెట్టి ఓ మెషిన్ కొనుక్కున్నాక, అప్పు తెచ్చి ఆ మెషిన్ కొన్నాక ఆ అప్పుకి వడ్డీ అయినా తీర్చుకోవాలి కావాడు. వాడి తప్పు కాదు, సమాజం యొక్క తప్పు. ఆలోచన రహితమైనటువంటి సమాజం, ఆలోచించకుండా జీవిస్తున్నటువంటి సమాజము. ఉదాహరణకి నాకు హార్ట్ ట్రబుల్ వచ్చాక వారం వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని. డాక్టర్ దగ్గరికి వెళ్తే చేపల మందు గురించి డాక్టర్లు డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు నేను అక్కడే కూర్చుని ఉన్నాను అని. మూర్ఖులు, చేపల మందు బ్యాన్ చేయాలి అని ఆ డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. వాడవన్నీ బొట్టు కాటుగా పెట్టి పిలవటం లే, సంవత్సరానికి 1 సారి ఇస్తున్నాడు ఆ మందు. ఎక్కడి నుంచి వస్తున్నారు? దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. నీకు నిజంగా బుర్ర ఉంటే డాక్టర్లు ఏం చేయాలి? అసలు ఆ మందు ఎందుకు పనిచేస్తుందో ఆలోచించాలి. అది నిజమైన డాక్టర్ అంటే. అంతే తప్ప నీకు కారణం తెలియదు కనుక మేము ఒప్పుకోం. మహామూర్ఖుల యొక్క సమాజంలో ఉన్నాం మనం. మామూలు మూర్ఖులు కాదు, పరమమూర్ఖులు. ఎందుకు పరమమూర్ఖులని నేను తిడతాను? నేను హోమియోపతి నేర్చుకుంటున్నప్పుడు ఒక కోయవాడు వచ్చాడు. ఏదో వాడికి ప్రాబ్లం ఉంది, ఈ యూరినరీ ఇన్ఫెక్షన్. సమ్మర్లో చాలా మందికి యూరిన్ వేడిగా వచ్చి మంట మండుతూ ఉంటుంది. తను ఏదో ఇంకో దానికోసం వచ్చాడు. దీనికి ఏముంది సార్ అని రాయి తీసి చెవిలో పెట్టుకోమన్నాడు. తమాషా ఏంటంటే, అక్కడ హాస్పిటల్లో, మేము పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో 5 బాధపడుతున్నాం ఎండతో, వేడి చేసేసి అదే ప్రాబ్లంతో. చెప్పగానే మేము తీసి పెట్టేసుకున్నాం, 2 రోజులు తగ్గిపోయింది. నిజంగా నీకు బుర్ర ఉంటే డాక్టర్లు సైంటిస్టులు ఏం చేయాలి? ఎందుకు తగ్గిందో ఆలోచించాలి. ఇంకే తప్ప నువ్వు మందు వేయలేదు కనుక అది పనిచేయలేదంటే మేము తగ్గిన వాళ్ళం మేము ఉన్నాం కదా. నిన్న ఒక మహామూర్ఖ చక్రవర్తి పేపర్ స్టేట్మెంట్ చూశాను నేను, హోమియోపతి ఈజ్ నాట్ సైంటిఫిక్. ఎందుకు నాన్ సైంటిఫిక్ అంటే, లైక్ క్యూర్స్ లైక్ అంటారట హోమియోపతిలో. ఎల్లోపతిలో యాంటీపతి అంటే ఎసిడిటీ ఉంటే నువ్వు బేస్ వేయాలి మన ఎల్లోపతిలో. హోమియోపతిలో ఏం చేస్తాడు వాడు, ఎసిడిటీ ఉంటే యాసిడే వేస్తాడు. లైక్ క్యూర్స్ లైక్ హోమియోపతి. ఎల్లోపతి ఏంటి, యాంటీపతి. నీకు వేడి చేస్తే చల్లటి పదార్థం తీసుకో, చలవ చేస్తే వేడి పదార్థం తీసుకో. ఇది రెండు సిద్ధాంతాలు. ఇదంతా కాకుండా ఇంకా ఈనాడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయో, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయో అన్నిటికీ వాటికి తగినటువంటి విజ్ఞానము ఉన్నది, దానివల్ల లాభం పొందినటువంటి వ్యక్తులు గ్యారంటీగా ఉన్నారు. నువ్వు సిద్ధాంతాన్ని చెప్పినట్టు మాత్రాన అవడు వినడు, వాడికి లాభం ఉంటే వింటాడు. చేత నిజంగా సైంటిస్ట్ అన్నవాడు ఏం చేయాలి, ఎందుకు లాభం వచ్చిందో ఆలోచించాలి. భావం అర్థమవుతుందా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రాబోయేటటువంటి రోజులలో ఇవన్నీ గంగలో దిగుతాయి. ఎందుకంటే వీటన్నిటి వెనకాతల ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రీసెర్చ్ లేదు. తగ్గుతుందంటే కారణం ఉంది, ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్తారు. కానీ మన యోగ విద్యకి కోట్లాది సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉన్నది, రీసెర్చ్ ఉన్నది. ఆ రీసెర్చ్ ఆధారంగా రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఇతిహాసాలు అంటే ఏంటి, హిస్టరీ, చరిత్ర. రామాయణము మహాభారతము ఈ రెండు చరిత్రలు మనం పూర్తిగా మర్చిపోయాం. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు కూడా, అసలు రామాయణం జరగలేదు మహాభారతం జరగలేదు అని. ఇంకేంటంటే వాళ్ళ టీచర్స్ వాళ్ళకి చెప్పారట జరగలేదని. ఐన్స్టీన్ లాంటి సైంటిస్ట్ పుట్టలేదు, అందులో ఎవరికి డౌట్ లేదు. న్యూటన్ తర్వాత సైంటిస్టులలో మళ్ళీ ఒక సైంటిస్ట్ లాగా వచ్చింది ఐన్స్టీన్. ఇప్పుడున్న టెక్నాలజీని సైన్స్ అనుకునే భ్రమలో ఉండకండి మీరు. సైంటిస్ట్ ఇప్పుడు పుట్టడం లేదు, రావటం లేదు. సైంటిఫిక్ ఎడ్యుకేషన్ నేర్పేటటువంటి టీచర్స్ లేరు. టెక్నాలజీ చెప్తున్నారంటే ఇది కలుపు ఇది కలుపు ఇలా వైరు వేసుకో నీకు ఈ రిజల్ట్ వస్తుంది అని. ఎందుకు వస్తుందో తెలియదు. ఆ భావన అర్థం చేసుకోండి. యోగ విద్య గురించి మీకు ఒక అవగాహనకి ఇదంతా చెప్తున్నాను. ఐన్స్టీన్ ప్రపంచ చరిత్రలో ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ నే రీసెర్చ్కి పక్కన తీసిపెట్టారు, అంత మేధావి ఎలా పుట్టాడు అని. రీసెర్చ్ చేశాక వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఐన్స్టీన్ బ్రెయిన్లోనూ మన బ్రెయిన్లోనూ ఏమీ తేడా లేదని. ఏంటి తేడా అంటే, ఐన్స్టీన్ తన బుర్రను ఉపయోగించుకున్నాడు, మనం మన బుర్రల్ని ఉపయోగించుకోవటం లేదు. ఇక్కడ కూడా మళ్ళా సైకాలజిస్ట్ ఓ విచిత్రమైనటువంటి మాట చెప్పారు. ఐన్స్టీన్ తన మేధస్సులోని 10% మాత్రమే ఉపయోగించుకున్నాడు. అంటే ఐన్స్టీన్ కూడా 10% మాత్రమే తన బుర్రను ఉపయోగించుకున్నాడు, మిగతా 90% ఐన్స్టీన్కి తెలియదు. 100లో 10 మార్కులు వచ్చిన వాడిని మనం పాస్ అంటామా ఫెయిల్ అంటామా? సూపర్ ఫ్లాప్, మామూలు ఫెయిల్యూర్ కూడా కాదు. అంటే సైంటిఫిక్ ఎడ్యుకేషన్లో బ్రెయిన్ ఉపయోగించుకోవటంలో ఐన్స్టీన్ సూపర్ ఫ్లాప్. కానీ మనం ఎంతలో ఉన్నాము అని అది ఆలోచించుకోండి. ఐన్స్టీన్కే 100కి 10 మార్కులు పడితే మనకి ఎన్ని మార్కులు పడతాయి, నెగిటివ్ మార్కులు పడతాయని. ఆ బ్రెయిన్తో మనము యోగ విద్య గురించి చర్చించుకోవటానికి సాహసిస్తున్నాము. దయచేసి యోగ విద్య గురించి మాట్లాడకండి, మాట్లాడే హక్కు లేదు మనకి. ఏం హక్కు ఉంది? పాటించే హక్కు ఉంది. మీకు నమ్మకం ఉంటే కోట్లాది కోట్ల చరిత్ర కలిగినటువంటి ఒక ఎర్త్ కాదు, ఒక భూగ్రహం కాదు, ఎన్ని యుగాలో యోగ విద్య ఒక యుగాన్ని కాదు, ఆ యోగ విద్య యొక్క బేసిక్ టెనెట్స్ రామాయణం మహాభారతంలో ఉన్నాయి. ఏమున్నాయి రామాయణం మహాభారతంలో? ఈనాడు బయోకెమిస్ట్రీ చాలా గొప్పగా ఏం చెప్తుంది అంటే, జీవించాలి అంటే సూర్యకిరణాలు ఉండాలి, నీరు ఉండాలి అని. ఇంకా వీళ్ళు టెలిస్కోప్స్ పెట్టి ఇతర గ్రహాలను చూస్తున్నప్పుడు సూర్యకిరణాలు ఎలాగో అన్ని చోట్ల ఉన్నాయి. అంచేత ఇతర గ్రహాల మీద నీరు ఉంటే పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ అక్కడ ఉంది అని. నీరు లేదనుకోండి జీవము లేదు. అంటే మొత్తము యోగులు ఏం చెప్పారు అంటే, సూర్యుడు నీరు ఈ రెండు ఉంటేనే జీవితం ఉంటుంది, ఈ రెండు లేకపోతే లైఫ్ లేదు. రామాయణం మొత్తం కీలకం ఏంటి అంటే ఆదిత్య హృదయం. వాల్మీకి లాంటి ఒక పనికిరాని దద్దమ్మ, ఒక హంతకుడు యోగ విద్యను అభ్యసించి ఒకరోజు రెండు రోజులు కాదు, ఎంతసేపు అభ్యసించాడు, ఎన్నాళ్ళు అభ్యసించాడు, కూర్చున్నాడు సాధన చేయటానికి, చుట్టూ వాల్మీకులు నేర్చింది. వాల్మీకి ఉంటే తెలుసు కదా, అంత సాధన చేసినటువంటి వ్యక్తి గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుని, ఒక్కొక్క అక్షరాన్ని ఎలా సాధన చేయాలో 1000 శ్లోకాలలో చెప్పి 24,000 శ్లోకాలలో సూర్యకిరణాలను నీటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు. దాని హృదయం ఏంటి అంటే ఆదిత్య హృదయం, సూర్యుడు యొక్క హృదయం. మరి మహాభారతం పంచపాండవులు, పంచపాండవులు ఎలా పుట్టారు? దేవతల యొక్క సహాయంతో పుట్టారు. దూర్వాసుడు యొక్క సహాయంతో పుట్టారు, మంత్ర సహాయంతో పుట్టారు. మంత్రం చేస్తే వచ్చేస్తుందా? పిచ్చి ప్రశ్న. ఈక్వల్ టు M.C./2 అంటే నీకు న్యూక్లియర్ సైన్స్ అర్థమైపోతుందా? అవునండి, అర్థమైపోతుంది. ఈక్వల్ టు M.C./2 అంటే ఏంటి? ఆ విద్య తెలిసిన వాడికి అర్థమవుతుంది. ఆ విద్య తెలియని వాడు మాట్లాడకూడదు అంతే కదా. అదేంటండి 3 అక్షరాలతో వచ్చేస్తుందా? మొత్తం ఎలక్ట్రిసిటీ 3 అక్షరాల్లో ఉంది. మొత్తం ఎలక్ట్రిసిటీ 3 అక్షరాలు, EIR అంటారు దాన్ని, ఓమ్స్ లా అంటాం దాన్ని. 3 అక్షరాలు కదండి, 3 అక్షరాలు కదండి, కరెక్టే. కానీ నువ్వు దద్దమ్మని నీకేం తెలీదు. నువ్వు ఈ అంటే ఏంటో తెలియాలి, ఐ అంటే ఏంటో తెలియాలి, ఆర్ అంటే ఏంటో తెలియాలి. తెలిసాక మాట్లాడు, తెలియనప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకోరుకోవాలి. ఎవడైనా నోరు తెరిచి మాట్లాడితే ఏం చేయాలి? నీకు దమ్ముంటే సాచి లెంపకాయ కొట్టాలి. ఇంచేతంటే నీకు మాట్లాడే హక్కు లేదు, నీకు తెలియదు దాని గురించి. తెలియని దాని గురించి మాట్లాడతానంటావేంటి? నీకేం హక్కు ఉంది మాట్లాడటానికి? ఆ దమ్ము ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను. కొట్టలేకపోతే కొట్టలేకపోయారు, కనీసం నోరు ముయ్యానండి. నోరు ముయ్యని కూడా అనలేరు, చాలా మర్యాద పురుషోత్తములు మీరు, పక్కకి లేచి వెళ్ళిపోండి. వాడికి తెలియాలి మాట్లాడుతున్నటువంటి వాడు నేను వెధవని, దేని గురించి నేను మాట్లాడకూడదో దాని గురించి మాట్లాడుతున్నాను అని మీరు నేర్పాలి. హక్కు లేదు మాట్లాడతాను మీకు. మరి ఆ పంచపాండవుల ఉత్పత్తి చాలా పెద్ద యోగ రహస్యము, దాన్నే పంచవీరభద్ర సాధన అంటాం మనం. నాకు తెలిసి సృష్టి చరిత్రలో కుంతీదేవి తర్వాత ఆ సాధన చేసింది ఇంకొక వ్యక్తే, మిగతా వాళ్ళెవరికి ఆ సాధన గురించి తెలీదు. అరవిందో, మహాయోగి అరవిందో, ఆ సాధన గురించి ఒక అవగాహనకి వస్తూ తన శరీరాన్ని వదిలేసి ఆ సాధన సూక్ష్మ జగత్తులో చేయటం మొదలెట్టాడు. హీ స్టిల్ ఎలైవ్. ఎందుకు ఇది చెప్తున్నాను నేను, ఒకటి సూర్యకిరణాల విజ్ఞానము గాయత్రి మంత్రం ద్వారా మనం నేర్చుకోవాలి, ఇంకొక మార్గం లేదు. జీవితం గురించి తెలియాలి అంటే, జీవించేటటువంటి అవగాహన మీకు కావాలి అంటే, హే వెధవబతుకు నేను ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకోకుండా ఉండాలంటే మీకు జీవితం అంటే ఏంటో తెలియాలి. ఏం తెలుసు మనకి జీవితం గురించి? అసలు మనం జీవించుందామని కూడా మనం అనుకోవటం లేదు. వీఆర్ బీయింగ్ లివ్డ్. జీవితము మన ద్వారా ఎందుకు పనికిరాని అక్కరకు లాని జీవితం జీవిస్తోంది. ముందు కనీసం అవగాహన వస్తే భాగవతం మనకి అర్థమవుతుంది. అంటే ముందు రామాయణంలో సూర్యుడి యొక్క 7 కిరణాలు, ఆ సూర్యుడి యొక్క 7 కిరణాలు మన శరీరంలో 7 చక్రాల ద్వారా ఎలా వస్తున్నాయి, మన శరీరంలో ఎలా మనం జీవించగలుగుతున్నామో ముందు అవగాహన ఉండాలి. దాని తర్వాత ఏం కావాలి, ఒకే ప్రాణము 5 శరీరాలుగా ఎలా జీవిస్తోంది, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో ఎలా జీవిస్తోంది తెలియదు డాక్టర్స్కి. భౌతిక శరీరం తప్ప ఏమీ తెలియదు వాళ్ళకి. మన యోగులు ఇంకా 4 శరీరాలు ఎక్స్ట్రా చెప్పారు, చెప్పారు అన్నదానికి ఒక సైన్స్ డెవలప్ చేశారు వాళ్ళు. దానికి నువ్వు కనుక వాళ్ళు చెప్పినట్టు జీవిస్తే ఖచ్చితంగా నీకు ఆ ఫలితాలు వస్తాయి. జీవించకుండా కబుర్లు చెప్తే ఎట్లా వస్తాయి నీకు? మరి ఆ జీవించటం ఎలా, ఈ 5 కోశాలలో ఈ 7 చక్రాలలో జీవించటం ఎలా అని చెప్పేటటువంటిదే భాగవతము. అంచేత ఈ భాగవతం అనేది మొత్తము మనం జీవించేటటువంటి విధానాన్ని చెప్తుంది. అది నేర్చుకోవటానికి మొట్టమొదట మీ జీవితాలలో భావాలు ప్రవేశించాలి. మనస్సుతో మీరేం అర్థం చేసుకోలేరు, బ్రెయిన్తో మీరేం అర్థం చేసుకోలేరు. ప్రేమ అనేటటువంటిది, కరుణ అనేటటువంటిది, జాలి అనేటటువంటిది, ఇవి చాలా విచిత్రమైనటువంటి లక్షణాలు. లాజిక్తో దీన్ని మీరేమీ పెట్టలేరు. లాజిక్ ఏమిస్తారు ప్రేమకి? జాలికి ఏం లాజిక్ చెప్తాం, కరుణకి ఏం లాజిక్ చెప్తావు నువ్వు? హృదయంతో అర్థం చేసుకోవాలి దీన్ని. చేత మొట్టమొదట భాగవత రహస్యాలు అర్థం అవ్వాలి అంటే ముందు హృదయంలో ఆ లీలలకి మనం స్పందించగలగాలి. ఎవడో ఎక్కడో సిక్సర్ కొడితే ఇక్కడ వాడికి పూలదండలు వేసేసి, ఎవడో ఎక్కడో అవుట్ అయిపోతే వాడింటిని నువ్వు తగలెట్టేస్తున్నావు. అది కరెక్ట్ అంటున్నావు, నేను తప్పని నేను అంటలే. ఎందుకంటే హృదయానికి అవగాహన లేదు. ఎందుకు ఇది చెప్తున్నాను, క్రికెట్ అనేటటువంటి లీలకి నువ్వు స్పందించగలిగి ఇంత గందరగోళం చేసుకోగలిగితే, కృష్ణుడి యొక్క లీలలు నువ్వు అర్థం చేసుకుని స్పందించలేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఆ స్పందనలు మీరు డెవలప్ చేసుకోవాలి. కానీ మీకు స్పందనలు ఉన్నాయి అన్నదే క్రికెట్ పెద్ద ఎగ్జాంపుల్. లీలలకి మీరు స్పందించగలరు. ఎందుకు స్పందించగలరు? ఆ లీల యొక్క నియమాలు మీకు తెలుసు. క్రికెట్ ఆట తెలియకపోతే మీరు ఎంజాయ్ చేయలేరు. మొదట్లో టెన్నిస్ నేను చూస్తున్నప్పుడు నాకేమీ అర్థమయ్యేది కాదు. తర్వాత మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేశాడు, టెన్నిస్ మ్యాచ్లో ఇలా ఉంటుంది, ఇలా పాయింట్స్ వస్తాయి. చూశాక రాత్రులు మెలకుగా ఉండి చూశాను నేను. ఇంకేత ఆ లీలను నేను ఎంజాయ్ చేయగలిగాను. అంచేత మొట్టమొదట మీకు భాగవతం చెప్పేది ఏంటి అంటే, లీలలను ఎంజాయ్ చేయటం నేర్చుకోండి. ఎంజాయ్మెంట్కి కారణం ఏమి ఉండదు, కారణం ఉండి నువ్వు ఎంజాయ్ చేస్తే అది బిజినెస్ అవుతుంది. అది ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్ అనే బిజినెస్ స్టార్ట్ అయిందో, నిజంగా అవుట్ అయిపోయినా మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది అది వాడు కావాలని అవుట్ అయిపోయాడేమో అని. చేత మ్యాచ్ ఫిక్సింగ్ లో కృష్ణుడి చరిత్రలో లేవు, అవన్నీ కూడా జెన్యువిన్ లీలలు. ఆ లీలలకి స్పందించటం నేర్చుకోండి. స్పందించగలిగితే ఏమవుతుంది? మొదటి లీల ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో ఇంకా బయటపడటానికి మార్గం ఏమీ లేదు. కంసుడి యొక్క చెరసాలలో, ఎనిమిదేళ్ల బట్టి చెరసాలలో ఉన్నటువంటి అంటే ఏంటి, కాపలా కాసేవాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అయిపోయారు ఎలా కాపలా గాయాలో, వాళ్ళ బలహీనతలు ఏంటో. ఆ సెల్ లోపల బయట తాళం వేసినా మళ్లీ లోపల గోడకి వాళ్ళకి చేతులకి శృంఖలలు ఉన్నాయి. కానీ కృష్ణ జననం అయిపోగానే ఏం జరిగింది? ఏ అడ్డంకులు లేవు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని. ఇఫ్ యూ నో ద సైన్స్ ఇట్ ఈస్ పాసిబుల్. నీకు సైన్స్ తెలియకపోతే అది ఇంపాసిబుల్. నీకు తెలియని సైన్స్ అక్కడ ఉంది కనుక. ఏ సైన్స్ గురించి మాట్లాడుతున్నానో అర్థమైందా? నేను యోగ విద్య గురించి మాట్లాడుతున్నాను. నేను ఆ సైన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఆ చమత్కారాల గురించి మాట్లాడుతున్నాను. చేత యోగ విద్య యొక్క మొట్టమొదటి సంస్కారం ఏంటి అంటే, మొట్టమొదటి చమత్కారం ఏమిటి అంటే, మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, నువ్వు నీ ఆలోచన శృంఖలల నుంచి బయటపడాలి. అది మనం చేయలేకుండా ఉన్నాం. ఏదైనా ఒక సంఘటన జరగాలి, ఒక పని జరగాలి అంటే అది సంభవమా అని అడుగుతారు. అది సంభవమా అనేటటువంటి మహాదద్దమ్మలు సైంటిస్టులు నన్ను అడిగేవాళ్ళు. ఇచ్చంటే సైంటిస్ట్ ఆ ప్రశ్న అడగకూడదు, మిగతా వాళ్ళు అడగచ్చు. ఇచ్చంటే అసంభవాన్ని సంభవం చేసేవాడే సైంటిస్ట్. మనిషి ఎగరాలి అనుకున్నాడు, మిగతా వాళ్ళందరూ వెక్కిరిస్తూ ఉన్నారు, మనిషి ఎగరలేడు అసంభవం అని. మరి సైంటిస్ట్ ఏం చేశాడు? ఎగిరి చూపిస్తున్నాడు. ఎందువల్ల? అందరూ అసంభవం అంటున్నారు అంటే నేను అసంభవం అనుకున్నాను అంటే. కానీ ఈనాడు సో కాల్డ్ సైంటిస్ట్ ఏది సంభవమేనా అని అడుగుతున్నారు. ఇంకా నువ్వేం సైంటిస్ట్? నా బొందా? నువ్వు సైన్స్ చదవటానికి అన్ఫిట్. అసలు రీసెర్చ్ నువ్వు ఎప్పుడు చేయగలవు? అసంభవమైనది, ఇదివరకు జరగనది నేను చేయగలను అన్న దమ్మున్నటువంటి వాడు సైంటిస్ట్. మరి సైంటిస్టులకి మామూలు మనిషికి తేడా ఉంది. ఏంటా తేడా అంటే, సైంటిస్ట్కి కొన్ని ప్రాకృతిక నియమాలు తెలుసు. అంచేత ఆ నియమాలను ఉపయోగించుకుని ఒక చిన్న మేకు కూడా నీళ్లలో వేస్తే మునిగిపోతుంది. కానీ ఆ ప్రకృతిలోని నియమాలను ఒకదానికొకటి అనుసంధానం చేసి టన్నుల కొద్దీ బరువు ఉన్నటువంటి షిప్పును నీళ్లలో తేల్చగలుగుతున్నాడు. అందులో ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉన్నారు, షిప్పులో టెన్నిస్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఓ మహానగరాన్నే పడవలో పెట్టేస్తున్నాడు. సైంటిస్ట్ వాడు. అందుకని నేను చెప్తున్నాను ఇప్పుడు సైన్స్ పోయిందని. ఆలోచించే దమ్ము ఎవరికీ లేదు, కానీ యోగికి ఉన్నది. మూడు లక్షణాలు యోగి ఎప్పుడైనా వాడి జీవిత కాలంలో పొందగలడు. రోగరహితమైనటువంటి జీవితం వాడు పొందగలడు, వృద్ధాప్యరహితమైనటువంటి జీవితం వాడు పొందగలడు, ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళగలిగితే మృత్యురహితమైనటువంటి జీవితం వాడు పొందగలడు. సజీవ సమాధి అయిన ప్రతి యోగి కూడా ఎందుకు సజీవ సమాధి అయ్యాడు అంటే వాడికి చావు రాదు కనుక. బికాజ్ హీ కాంట్ డై. మరేం చేయాలి వాడికి ఈ సమాధిలో? బతికి ఏం చేస్తాడు వాడు? మరి వాడు ఏం చేస్తాడు సజీవ సమాధి అయ్యి? నువ్వెవడివి అడగటానికి? హూ ఆర్ యూ టు ఆస్క్? సైంటిస్ట్ ఏ పని చేస్తున్నాడో సైంటిస్టులకి అర్థమవుతుంది, యోగి ఏ పని చేస్తున్నాడో యోగులకే అర్థమవుతుంది. కానీ ఇది మాత్రం గుర్తుంచుకోండి, సజీవ సమాధికి వెళ్ళినటువంటి ప్రతి యోగి కూడా మృత్యోర్మా అమృతం గమయ, మృత్యువుని దాటేసిన వాడే. నువ్వు దాటలేకపోతే మేమేం చేస్తాం? మరి మాకు నేర్పచ్చు కదా. నేర్పుతాడు. నువ్వు నేర్చుకోవటానికి రెడీగా ఉన్నావా? నువ్వు ఇంజనీరింగ్ చదవటానికి ఏం చేస్తున్నావు? డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? లక్షలాది అప్పులు తెస్తున్నారు. పిల్లల్ని ఇంట్లో కూర్చోపెట్టుకుని వాళ్ళు వేసే వెధవేషాలన్నీ భరిస్తూ, తిండి పెడుతూ, బట్టలు ఇస్తూ చదివిస్తున్నారు. ఎన్నేళ్ళు? 5 రోజులు. భాగవత సప్తాహం 7 రోజులు కదా. వచ్చేస్తున్న ఇంజనీరింగ్ డిగ్రీ 7 రోజుల్లో. సంవత్సరాలు తడబడి అదే లక్ష్యంగా పెట్టుకుని 20 ఏళ్ళు చదివితే ఇంజనీరు అవుతాడు. ఒక యోగిని వాడు మృత్యురహిత స్థితికి ఎలా వెళ్ళాడో, ABCD తెలియని నువ్వు అడిగేటటువంటి హక్కు ఉందని ఎలా అనుకుంటున్నావో, ముందు ఆ మూర్ఖత్వం నుంచి బయటపడింది. యు కాంట్ ఆస్క్ దెమ్, డోంట్ ఆస్క్ దెమ్, డూ ఇట్, ఫాలో ఇట్. కథ మొదటిది ఏంటి అంటే, ముందు మీ ఆలోచన శృంఖలను బదలగొట్టుకోండి. మీ ఆలోచనల వల్ల మీరు ఇరుక్కుపోతున్నారు, దాన్ని శ్రద్ధ అంటాం. మాకు మూఢ విశ్వాసం లేదండి, మాకు గ్యారంటీ ఇవ్వాలండి. ఏ డాక్టర్ మీకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు గ్యారంటీ ఇస్తున్నాడు? నాకు ఒకసారి చూపించమనండి. ప్రతివాడు మీ చేసి సంతకం పెట్టించుకుంటాడు. ఏమైనా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓ డాక్టర్ని మీరు గ్యారంటీ అడగటం లే, వాడు ఇవ్వడు. వాడు యోగిని మాత్రం మీరు గ్యారంటీ కావాలని అడుగుతారు. వాడు ఇవ్వగలడు, తమాషాది ఇవ్వగలడు. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. గ్యారంటీ అది. కానీ ఎప్పుడు అనన్య చింత ఉంటే, నేను చెప్పింది నువ్వు చేయి, ఐఎమ్ గివింగ్ యూ ద గ్యారంటీ. డాక్టర్ ఆ మాట అంటలేదుగా, సైంటిస్ట్ ఆ మాట అంటలేదుగా. క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఏ సైంటిస్ట్ అయినా, రేపిచ్చేస్తాను సార్ నేను మీకు మందు అన్నగలడా, కెన్ యూ డూ ఇట్, ప్రయత్నించగలడు. వాడి ప్రయత్న లోపం మాత్రం లేదు. ప్రయత్నం ఎలా చేస్తున్నాడు? తెలిసిన నియమాలు ఉపయోగించుకుని తెలియని దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. మరి మనము భాగవతంలో ఏం నేర్చుకోవాలి? తెలిసిన మనస్సును ఉపయోగించుకుని తెలియని బుద్ధి వైపు వెళ్ళాలి. అది తెలియనంత వరకు ఆధ్యాత్మిక విద్యలో మీకు ప్రవేశం ఉండదు. దదామి బుద్ధి యోగం తమ్ అంటాడు శ్రీకృష్ణుడు గీతలో. మీ అంతట మీకేం రాదయ్యా బాబు, మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు నేనేం చేస్తాను అంటే, నేను మీకు బుద్ధి ఇస్తాను, బుద్ధి యోగాన్ని ఇస్తాను. అప్పుడు మీరు నేను చేసిన మ్యాజిక్లన్నీ, కృష్ణుడు ఎలాంటి మ్యాజిక్ చేశాడో ఆ మ్యాజిక్లన్నీ చేయగలడు. చేత మొదటి పాయింట్ అర్థమైందా? నిన్న జరిగినటువంటి ఈ అవతార ప్రక్రియలో, ఈ అవతార ప్రక్రియ మన హృదయాలలో, మన మనస్సుల్లో దిగాలి. ఏమని దిగాలి? నథింగ్ ఇంపాసిబుల్. నువ్వు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను బయట పడవేయటానికి కావలసిన శక్తి సంపన్నులైన వ్యక్తిత్వాలు ప్రపంచంలో ఉన్నాయి. ముందు ఆ నమ్మకం ఉండాలి. ఈ నమ్మకాన్నే బొమ్మలుగా అలా చూపించారు. శృంఖలలు లేవు, సంఖ్యలు లేవు. ఎప్పుడైతే నీకు ఆ విశ్వాసం వస్తుందో, అన్నిటికంటే పెద్ద మ్యాజిక్ ఏం జరుగుతుంది అంటే, నీ జీవితాలలో ఉన్నటువంటి అనేక ఆసురీ శక్తులు నిన్ను విడిచి పారిపోతాయి. అది పూతన సంహారము, తృణావర్తుని కథ, శకటాసురుడి కథ. ఇంకా కథలు కాదు చదవటం, ఆ పూతన సంహారం నీ శరీరంలో జరగాలి. కాలేజీలో చదువుకున్నటువంటి చదువు నీ బ్రెయిన్లో లేకపోతే ఎందుకు ఆ చదువు? హోమియోపతిని ఎందుకు ఒక సైన్స్గా గుర్తించలేకపోతున్నావు అంటే, పుస్తకాలలో ఉన్నది పుస్తకాల్లోనే ఉంది, ఎవడి బుర్రలోనూ లేదు. పేషెంట్ రాగానే ఏం చేస్తాడు వీడు? పుస్తకం తీస్తాడు. మరి నాకు తెలియదు ఎందుకు అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాకు హోమియోపతి నేర్చిన ఆయన నన్ను ఎప్పుడు పుస్తకం ముట్టుకొని వెళ్ళాను. ఎప్పుడు నా బుర్రలోనే ఉంది. నా ఫోన్ కాల్ చేస్తే చాలు నేను మందు చెప్పగలను. నేను మళ్ళా పుస్తకం తీసి నువ్వు ఎడం వైపు ఉందా కుడి వైపు ఉందా నీ బాధ ఏమిటి అని నేను ఎప్పుడూ ఏం అడగలేదు. అసలు మనుషుల్ని మాట్లాడటానికి కూడా నేను టైం ఇవ్వను. వాళ్ళకి ఎంత గోళం నా మీద. మీరు రిపోర్ట్ చూడండి సార్ డాక్టర్ది అని నేను చూడను. నేను బంధిస్తున్నాను వేసుకో. ఏ భావంతో చెప్తున్నానో అర్థమైంది కదా. అంతేత భాగవతం అనేది మీలో అవతరించాలి. ఆ లీలలు మీరు చేయగలగాలి. చెయ్యగలరు, చెయ్యలేనిది యోగులు చెప్పరు. ఏ సైంటిస్ట్ కూడా నీకు చేయలేనిది చెప్తే లాభం ఏంటి? ఇంకా నువ్వు చేయగలిగింది చెప్పాలి. అందువల్ల నిన్న దీక్ష తీసుకొని వాళ్ళు ఇవాళ దీక్ష తీసుకోండి. మళ్ళీ మళ్ళీ భాగవత సప్తాహ క్రమము నాకు తెలిసి అంత సులభంగా జరగదు. ముఖ్యంగా మీరే, మీకే ఆ ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే మీరు సంవత్సరాలు తరబడి పెట్టించుకోవాలి, 52 వారాలు పెట్టించుకోవాలి. కొంతమంది అంటారు మాస్టర్ జోలికి వెళ్ళొద్దు, ఆయన ఎప్పుడైనా మాట్లాడితే నైట్ అండ్ డే అంటాడని. క్రికెట్ మ్యాచ్ నైట్ అండ్ డే చూడగలరు కానీ సాధన నైట్ అండ్ డే చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే మీకు దాన్ని సినిమా అవుతే చూడగలం కానీ నైట్ అండ్ డే సాధన ఎలా చేస్తాం? అంచేత ఈ అవకాశము ముఖ్యముగా శ్రీరామకృష్ణ పరమహంసకి పరోక్షముగా గురువైనటువంటి త్యాగరాజస్వామికి పరమేష్టి గురువైనటువంటి బిల్వమంగళుడు, జయదేవుడు మొదలగు అవతారాలుగా ముందు పుట్టిన తర్వాత నారాయణ తీర్థులుగా అవతరించినటువంటి వ్యక్తి గురించి ఆలోచించండి. ఎందుకు ఆలోచించమంటున్నాను? ఒక అవతారం తర్వాత ఇంకొక అవతారము లెవెల్ పెరుగుతుంది, అది మీరు గుర్తుంచుకోండి. అవతారాల గురించి చెప్తున్నప్పుడు అవతారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ద ప్రీవియస్ అవతార కంటే నెక్స్ట్ అవతార ఖచ్చితంగా హయ్యర్ లెవెల్లో ఉండి తీరుతుంది. నిన్న 9వ క్లాస్ చదువుతున్నవాడు నెక్స్ట్ ఇయర్ 10వ క్లాస్కి వచ్చి తీరుతాడు. వాడు ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాకపోతే యోగ విద్యలో ఫెయిల్యూర్స్ ఉండవు, లేకపోతే యోగ విద్య వైపు రాడు వాడు. అటువంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రను ముందు మీరు అర్థం చేసుకుని ఆ వ్యక్తి యొక్క పుట్టిన స్థలముకి సుమారు 100 కిలోమీటర్ రేడియస్ లో నిరంతరము ఆ వ్యక్తి యొక్క భావతరంగాలు ఉంటాయి అని శాస్త్రం చెప్తుంది. అందుకని మథుర కృష్ణుడు పుట్టిన ప్లేస్, అయోధ్య రాముడు పుట్టిన ప్లేస్, లేకపోతే మహాయోగులు 10 సంవత్సరాల కంటే నిరంతరం జీవించినటువంటి క్షేత్రాలు శిరిడి. 60 సంవత్సరాల పాటు శిరిడిని వదిలి ఆయన అక్కడికి వెళ్ళలేదు. అక్కడ భావతరంగాలు ఉంటాయి. ఆ భావతరంగాలను కనుక మనం పట్టుకోగలిగితే అంతేత మళ్ళీ ఇవాళ నేను చెప్తున్నది గుర్తుంచుకోండి, ఇది ప్రతిరోజు సంకల్పంలో భాగం అవ్వాలి. ఆ లీలను అర్థం చేసుకోండి. ఆ లీలలు మీ జీవితాలలో జరగాలి. అది ఎలా దింపుకోవాలి అనేది ఆ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 to 5:30 చెప్తూ ఉంటా రోజు నేను. ఇవాళ కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ రేపటి నుంచి 5 to 5:30 మాత్రమే తీసుకుంటా నేను. సాధకులుగా సంకల్పం తీసుకున్న వ్యక్తులు ఖచ్చితంగా ఈ క్లాసులే కాదు, ఇంకేత ఈ క్లాసులు దేని మీద ఆధారపడి ఉంటాయి? తర్వాత జరగబోయేటువంటి కార్యక్రమం, నెక్స్ట్ మార్నింగ్ జరిగినటువంటి కార్యక్రమం మీద ఆధారపడి చెప్తాను. కనుక నిజంగా మీరు యోగ విద్యను నేర్చుకుని ఆ కృష్ణ లీలను కథలలాగా కాకుండా మేము కూడా శ్రీకృష్ణుడు అవ్వచ్చు. ఎందుకు అవ్వకూడదు? ఇంజనీరింగ్ చదివిన వాడు ఇంజనీర్ అవుతే, మెడిసిన్ చదివిన వాడు డాక్టర్ అవుతే, శ్రీకృష్ణుని చదివిన వాడు శ్రీకృష్ణుడు ఎందుకు అవ్వడు? ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భయామి. నువ్వు ఎలా చూస్తే అలా రియాక్షన్ వస్తుంది. దీన్ని మనసులో గుర్తుంచుకోండి. మళ్ళీ మళ్ళీ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఈ యోగ విద్యను మేము నేర్చుకుంటాము అనే తపన, మీరు యోగ విద్యను నేర్చుకుంటాము అని మనసులో అనుకుని ఇక్కడ దీని గురించి చర్చలు అవి జరుగుతూ ఉంటే మీరు ఎక్కడో ఉండి మాకు రావటానికి వీల్లేదు అంటే నేనేం చేయగలను, ఎవరు మాత్రం ఏం చేయగలను. అంచేత మాస్టర్ చెప్తున్నారు కనుక యోగ విద్యకి మృత్యురహిత వృద్ధాప్యరహిత రోగరహిత జీవితము జీవించేటటువంటి శక్తి ఉన్నది అని కనుక మేము ఈ తరగతుల్ని ఖచ్చితంగా నియమపూర్వకంగా అవగాహనతో నేర్చుకుంటాము. నేర్చుకోవటానికి మీకు ఇచ్చిన హింట్ మర్చిపోకండి, ఆ లీలలలో మీరు లీనమవ్వాలి. యూ షుడ్ ఎంజాయ్ ఇట్. ఆ రసాన్ని ఆస్వాదించకపోతే ఆ లీలలు మీకు ఎందుకు పనికిరావు. మరి మేము ఆస్వాదించలేదు కదా మాస్టర్ అవుతే వెళ్ళిపోదుమా? వద్దు. మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు దగ్గు అన్నీ వస్తాయి. రోజు సిగరెట్ తాగటం మొదలెట్టాక ఏమవుతుందంటే ఇంకా నువ్వు సిగరెట్ తాగటం వదలలేవు. ఆ మానసిక లక్షణాన్ని గుర్తు చేసుకుని ఈ లీలలలో ఇన్వాల్వ్ అవటానికి ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీతో కొంతమంది ఖచ్చితంగా దీక్ష తీసుకోండి. ఈ కార్యక్రమం పూర్తయిపోగానే 3 రోజుల పాటు ఆయన జన్మస్థలంలో మేము గడుపుతాము. అక్కడ ఏం వసతులు ఉన్నాయో నాకు తెలియదు. వసతుల గురించి మాట్లాడకండి. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కుతున్నారనుకోండి, ఎవడైనా వసతి ఉంటుందా? ఎందుకు ఎక్కుతున్నాడు? వాళ్ళ ఫోటోలన్నీ పేపర్లో ఎందుకు వేస్తున్నాం? అసలు వసతుల గురించి ఆలోచించకండి. ఒక మహా వ్యక్తి యొక్క జీవితము అక్కడ పృథ్వీని చీల్చుకుని ఉత్పత్తి అయినది. జన్మస్థలం అంటే అది. ఎందుకు చీల్చుకుంది? అనేక కారణాలు ఉంటాయి అక్కడ. ఆ కారణాలలో, ఆ తరంగాలలో మనము 19వ తారీఖు తర్వాత 20, 21, 22 అక్కడ గడపటానికి కూడా మీరు ప్లాన్ వేసుకోండి. నాకు దాని గురించి, అక్కడ ఉన్న దాని గురించి అవగాహన లేదు కనుక ఉన్న వాళ్లతో సంప్రదించండి. అంతే తప్ప వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అడగటం కాదు, మీరు వాళ్ళ వెంటబడాలి. ఆధ్యాత్మిక జీవితంలోని ఇందుకు అన్ని తల కిందకి వెళ్ళిపోయి దాన్ని అవగాహన చేసుకుంటూ మనం ఈ సాధనా క్రమాన్ని కొనసాగిస్తాము అని దీక్ష తీసుకుని ఆ లీలలలో లీనమవుతాము అనేది తీసుకుంటూ ఇవాళ నామకరణము, ఆ అసుర సంహారం యొక్క లీలలు మన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించుకోండి. రేపు దాని గురించి మాట్లాడుకుందాం. జై గురుదేవి.